ప్రభునామంలో మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ దేవుని గొప్ప చేస్తున్నాం. ప్రియులారా, మీ అందరికీ మరి ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో మరి ప్రభు యేసుక్రీస్తునామ వందనాలు తెలియపరుస్తున్నాం. నిజంగా ఇది కొంచెం కష్టమైన పరిస్థితి కానీ ఉన్నది, కానీ ప్రతి దాని వెనకాల మనం దేవుని ప్రణాళికను దేవుని చిత్తానికి మనం లోబడవలసిన వారమే ఉన్నాం కాబట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఎందుకంటే రోమపత్రిక 8:28 ప్రకారం సమస్తము సమకూడి మేలు కొరకే జరిగించే దేవుడు ఆయన. అందుని బట్టి దేవుని ఘనపరుస్తా ఉన్నాం. నా పేరు మరి దేవజన్ యువన గారు పరిచయం చేసినట్లుగా నా పేరు పాస్టర్ బెంజమిన్ అండి, బెంజమిన్ పాలాజీ. ఇక్కడ పుకట్పల్లి ప్రాంతంలో పరిచయం చేస్తా ఉన్నాం. 1998కి ముందు నేను హైదరాబాద్ లో అమీర్పేటలో కనకదుర్గ దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దేవుని అత్యున్నతమైన కృప, మరణ పడకలో ఉన్న నన్ను ఆయన కృప ద్వారా నన్ను రక్షించుకున్నాడు. నా అసలు పేరు ఆంజనేయ శాస్త్రి. దేవుడు తన కృపనిచ్చి తన ప్రేమ ద్వారా నన్ను రక్షించుకొని నన్ను తన సేవకు పిలుచుకున్నాడు, బెంజమిన్ గా మార్చాడు. అందుని బట్టి దేవుని ఘనపరుస్తూ దేవుని కృపలో వాడబడుతున్నాం. సంఘ పరిచర్య కలిగి, దైవజనులను కలిగి, చక్కటి సంఘ కుటుంబాన్ని కలిగి మేము పరిచర్లో ముందుకెళ్తున్నాం. చదవబడిన వాక్యం యాకోబు పత్రిక 5:16-17 వచనాలు. ఈ దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా నేను గమనిస్తా ఉన్నాను. ఈ విషయాన్ని మా సంఘంలో మాట్లాడినప్పుడు మరి ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారు. అందునిమిత్తం దీన్ని మరొకసారి ఇలాగా మాట్లాడడం దేవుడు కృపణిచ్చాడు. మీ పాపములను ఒకరితో కొన్నప్పుడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అనే కొనసాగింపులో మనం గమనిస్తున్నాం. ఒకవేళ మేము ఈ దినం మాట్లాడే ఈ వర్తమానానికి ఒక శీర్షిక ఇవ్వాలి అంటే గనక, ఒక పేరు ఇవ్వాలనుకుంటే గనక, బహుబలము కలిగిన ప్రార్థన ఎలా ఉంటుంది అని మనం మాట్లాడుకోవచ్చు. ప్రార్థనే ప్రాముఖ్యమని మీరు గమనిస్తే గనక, శిష్యులు అపొస్తలులు యేసు దగ్గరికి వచ్చి ఎలా బోధ చేయాలో నేర్పించమని అడగలేదు, ఎలా స్వస్థత పరచాలో నేర్పించమని అడగలేదు, ఎలా ప్రార్థించాలో నేర్పించమని అడిగారు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అంత మాత్రమే కాదు, యోహాను తన శిష్యులకు నేర్పించినట్లుగా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించమని అడిగినప్పుడే ప్రభుల వారు ప్రార్థన నేర్పించడం మొదలుపెట్టినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. అంటే ఆసక్తి ఉన్నోళ్ళు, ఇష్టంగా ఉన్నోళ్ళు, ప్రార్థన మీద ఆశ కలిగిన వారికే ప్రభు ప్రార్థన నేర్పిస్తాడు. కాబట్టి ఈ లాక్డౌన్ టైంలో సినిమాలకు, టీవీలకు, లేదా ఇంకా రకరకాలైన స్త్రీలైతే రకరకాలైన వంటలకు, ఇంకా వేరే వేరే వాటికి సమయం ఇవ్వక అధిక సమయం మనం దేవునితో గడిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వాక్యం ధ్యానించడంలో, ప్రార్థించడంలో, కుటుంబంతో సహాయ సమయం గడిపి ఆరాధన చేయడంలో సమయం తీసుకుంటే అద్భుతంగా ఉండే విషయం ఇది మీకు తెలియదు కాదు. సరే, అక్కడ చూడండి, యాకోబు పత్రిక 5:16 మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండు. అలాగే 17వ వచనంలో కనుక మనం చూస్తే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడి, వర్షించుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అన్నది. అంటే మూడు రకాలైన ప్రార్థనల గురించి ఇక్కడ రాయబడ్డాయి. బహుబలము కలిగిన ప్రార్థనలు, మూడు రకాలైన బహుబలం కలిగిన ప్రార్థనల విషయం ఇక్కడ రాయబడ్డట్టుగా మనం గమనించవచ్చండి. యాకోబు పత్రిక 5:16 తీసుకుంటే, నీతిమంతుని విజ్ఞాపన లేదా నీతిమంతుని ప్రార్థన, అది చాలా ప్రాముఖ్యమైనది. మనకు అనేక మంది లేఖనాల్లో విజ్ఞాపన చేసిన వారిని మనం చూడొచ్చు. లోతు కొరకు అబ్రహాం విజ్ఞాపన చేశాడు, ఇజ్రాయేల్ కొరకు మోషే విజ్ఞాపన చేశాడు, సమూయేలు కూడా ఇజ్రాయేల్ కొరకు విజ్ఞాపన చేశాడు. ఇలాగా విజ్ఞాపన ఎలాగుండాలి, విజ్ఞాపన చేయడం ఎలాగుండాలి, ప్రార్థన చేయడం నీతిమంతులుగా ఉండాలి అని బైబిల్ మాట్లాడుతుంది. నీతిమంతులు అంటే ఎవరండి అంటే, బైబిల్ అంటుంది దేవుని ఎదుటను మనుషుల ఎదుటను సరి అయిన జీవితం జీవించేవారు నీతిమంతులని మనం చెప్పొచ్చు. లూకాసు వార్త 2:52 యేసుక్రీస్తు వారి సాక్ష్యం అదే. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును, వరదిల్లుచుండెను అని వ్రాయబడ్డాడు. అంటే ఆయనలో దేవుడి దయ ఉంది, మనుషుల దయ ఉంది. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, మన విశ్వాసులే, మాకు దేవుడి దయ ఉంటే సరిపోద్ది, మనుషులతో మాకు సంబంధమే లేదు అంటారు. అది నీతిమంతమైన జీవితం కాదు. దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. ప్రేమైన వారలారా, మరింకా మనం క్రైస్తవ్యంలో వినే అద్భుతమైన పదం ఏంటంటే మనం ఆల్రెడీ నీతిమంతులుగా చేయబడ్డామని. ప్రియులారా, నీతిమంతులుగా అనే విషయంలో రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం. అదేంటి అంటే పొజిషనల్ రైచియస్నెస్, ఫంక్షనల్ రైచియస్నెస్ అంటాం దాన్ని మనం. రోమపత్రిక 3:24 నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఉచితంగానే మనం నీతిమంతులుగా చేయబడ్డాం. నీతిమంతులుగా చేయబడ్డానికి మనం ఏమి ఇవ్వలేదు, మనం ఏం ఖర్చు పెట్టలేదు, మన దగ్గర ఏమి లేదు కూడా. మనం ఏమి ఇవ్వకుండానే, మనం ఏ కష్టపడకుండానే నీతిమంతులం అయ్యాం. అయితే అది పొజిషనల్, దేవుడు ఆ పొజిషన్ ఇచ్చాడు మనకు. మరి నీతిమంతులం అయిన తర్వాత నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తున్నామా? నీతిమంతులం అయిన తర్వాత మన ప్రవర్తన, మన మాట, మన చూపు, మన క్రియ ఉచితముగాను నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత నీ క్రియలు నీతికి తగిన క్రియలేనా? ఎఫేసీ పత్రిక 2:10 మనం వాటి యందు నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై అని రాయబడ్డ వాక్యంలో మనం సత్క్రియలను చేయడానికే మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై దేవుని పని అయి ఉన్నాం, లేదా ఆయన పని అయి ఉన్నాం అని రాయబడ్డది. మనం ఎందుకొరకు సృష్టించబడ్డామట? సత్క్రియలు చేయుట కొరకే. నీ ఇష్టం వచ్చిన క్రియలు చేయడానికి కాదు. నువ్వు నీతిమంతుని కనుక నీ క్రియలు సత్క్రియలై ఉండాలి. వీళ్ళారా, ఒక ఒక చిన్న వ్యత్యాసాన్ని గమనిస్తే మంచిది. సత్క్రియలు చేయిచున్నాము కాబట్టి నీతిమంతులం కాలేదు మనం. మన క్రియల మూలంగా మనం నీతిమంతులం కాలేదు, కానీ నీతిమంతులం అయ్యాము కాబట్టి క్రియలు చేయాలి. నీతిమంతులం అయ్యాము కాబట్టి సత్క్రియలు చేయాలి. ఒక నీతిమంతుడు సత్క్రియలు చేయవాడిగా ఉండాలి. మతి సువార్త 5:16 సత్క్రియలు చేయడం ద్వారా మాత్రమే మనం పరలోక తండ్రికి పిల్లలంగాను ఆయనకు మహిమకరంగాను ఉండగలుగుతాం. ఆ విధంగా మన వెలుగు ప్రకాశిస్తుందని లేఖనం మాట్లాడుతుంది. కాబట్టి నీతిమంతులుగా మన క్రియల ద్వారా, అంటే నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత మనం చేసే క్రియల ద్వారా మన ప్రార్థన ఉన్నప్పుడు మన ప్రార్థన బహుబలముగా ఉంటుంది అని అర్థం. కొరింథీయులకు రాసిన 2:15 ఇదిగో ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి అని, పాత జీవితం పాప జీవితం గతించి సమస్తం క్రొత్తమైన అని లేఖనం మాట్లాడుతుంది. ప్రేమైన వారు, కనుక నిజంగా మన పాత జీవితం సిలువ వేయబడిందా? నిజంగా మన పాత జీవితం పూర్తిగా తీసివేయబడిందా? అవును, నిజంగా మనము క్రొత్త వారిగా మారిపోయామా, క్రొత్త వారం అయ్యామా? ఆలోచించుకుంటే మంచిది. పాత జీవితం పూర్తిగా నశించి సమస్తం క్రొత్తదిగా అయ్యాయా? ఆలోచిస్తే మంచిది. ఎఫెసీ పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలట. దేవుని పోలికలో ఉన్న గుణాలు ఏంటి అంటే నీతియు యథార్థమైన భక్తి. నిజంగా మనలో నీతి యథార్థమైన భక్తి ఉందా? అలాంటి నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నామా? గమనించాలి పిల్ల, ధరించుకోవడం అనగానే మన గుర్తుకు రావాలి. నువ్వేది ధరించుకుంటే అది కనబడుతుంది. నువ్వు నీతిని ధరించుకుంటే కనబడాలి, యథార్థమైన భక్తిని ధరించుకుంటే కనబడాలి. అది దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం అని బైబిల్ మాట్లాడుతుంది. మరి అతి నవీన స్వభావం క్రైస్తవులందరూ ధరించుకుంటే ఎలాగుంటుంది ఆలోచించండి. నవీన స్వభావం కలిగిన జీవితం అందరూ కలిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటే చూడండి. మరి నీతిమంతుల క్రియలు నీ లోపల ఉన్నాయా? అవును, నువ్వు ఉచితంగా నీతిమంతునిగా తీర్చబడ్డావు, కానీ ఆ నీతిమంతమైన క్రియలు లేకపోతే చాలా కష్టం. మీరు ఆలోచించాలి. అందుకే తీతుకు రాసిన పత్రికలో పౌలు అంటాడు 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, అక్కడి వరకు పొజిషనల్ రైచియస్నెస్, అక్కడి నుంచి ఫంక్షనల్ రైచియస్నెస్ ఏమంటాడంటే, సత్క్రియల యందు ఆసక్తి కలిగి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని. మన ఆసక్తి దేని మీద ఉండాలి? సత్క్రియల యందు ఆసక్తి ఉండాలి. తెలుసున్నా మా ప్రేమని దేవుతున్నారా, ఒక మాట నేను అడగడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు నిజంగా ఈరోజు కనీసం ఒక్కరికి ఒక్క పూట భోజనమైన సహాయం చేయగలవు కదా? ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో నీ చుట్టుప్రక్కల ఉన్నవారిలో నీకు తెలిసిన వారు ఆ పాపం ఆ డైలీ వేజ్ లేబర్గా ఉండడం వల్ల మరి ఇంచుమించు ఏ రోజు కూలీ ఆ రోజు వస్తేనే బ్రతికితే మరి ఒక నెల రోజుల నుంచి కూలీలు ఏం కారణాన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా? నువ్వేమైనా వారి కొరకు ఏమైనా సహాయం చేయగలుగుతున్నావా? నువ్వేమైనా గుప్పిళ్ళు విప్పగలుగుతున్నావా? నీ వంతు నువ్వేమైనా చేయగలిగిన చేసే స్థాయిలో ఉన్నప్పుడు చేయడానికి నీకు ఆసక్తి ఉందా? సక్రియల యందు ఆసక్తి ఉండాలి. సక్రియల యందు ఆసక్తి ఉన్నప్పుడు నీవు ఆ నీతిమంతు మీద చేయబడిన జీవితానికి తగినట్టుగా జీవిస్తున్నట్టు. కేవలం ధనధర్మాల గురించి మాట్లాడట్లేదు కానీ నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ నడత అంతా కూడా నీతిమంతమైనదై ఉండి అప్పుడు నువ్వు చేసే ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది. ఇంకో మాట జ్ఞాపకం చేయన సామెతల గ్రంథం 15:29 భక్తిహీనులకైతే యెహోవా దూరస్తుడు గాని నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. అద్భుతం, హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వీళ్ళారా, అందుకే నువ్వు నీతిమంతుడివే నీ కాదని చెప్పట్లేదు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు, యేసుని సొంత రక్షకుని అంగీకరించిన నమ్మిన ప్రతి ఒక్కరు నీతిమంతులే. నేను కాదని చెప్పట్లేదు, కానీ ఆ తగిన జీవితం జీవిస్తూ చేస్తే ఆ ప్రార్థన చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆ ప్రార్థన చాలా ఆ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంటుంది. ఆ ప్రార్థన ద్వారా నువ్వు దేవుని కార్యాన్ని పొందుకుంటావు. అందుకే ఈరోజే నీ ప్రార్థన, నీ విజ్ఞాపన నీతిమంతులదిగా ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను. అది మొదటిదండి. రెండవది, యాకోబు పత్రిక 5:16 మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అన్నాడు. ఎలా ఉండాలి మన ప్రార్థన? మనపూర్వకంగా ఉండాలి. నిజంగా నువ్వు నీతిమంతునిగా ప్రార్థిస్తాను సీక్రెట్ అండి, అది చేయండి. ఒకరు నీతిమంతునిగా విజ్ఞాపన చేస్తే దాని ప్రార్థన మనపూర్వకమైనదిగా మారుతుంది. ఈరోజు ఏదే కాలాన మనం ఆలోచిద్దామా, మన ప్రార్థన మనపూర్వకంగా ఉందా? తెలుసున్న పేలారా, ఒక మాట నేను మిమ్మల్ని కూడా అడగడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు ప్రార్థించే ప్రతిసారి కళ్ళు మూసుకొని మనపూర్వకంగానే ఉంటున్నావా? మనపూర్వకంగా లేదా మనస్ఫూర్తిగా ప్రార్థన అంటే ఏంటండి? నీ ప్రాణము, నీ శరీరము, నీ ఆత్మ ఒకచోట ఉండి దేవుడి మీద కేంద్రీకరించి చేసే ప్రార్థనే కదా. మరి అలా ప్రార్థిస్తున్నావా? లేకుంటే కళ్ళు మూసుకొని పాస్పోర్ట్ వీసా లేకుండానే దేశాలను తిరిగొస్తున్నావా? ఎక్కడికొరకు వెళ్ళిపోతున్నా నేను. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వేరే వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు ఒకరు ఏకీభవించాలంటే ఓ ఎక్కడికి వెళ్ళిపోతాం మనం. అది మనపూర్వకంగా ఉండదేమో. మనం ప్రార్థించినప్పుడు మనపూర్వకంగా ప్రార్థించలేకపోతున్నాం, లేదా వేరే వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు ఏకీభవించే విషయంలో మనపూర్వకంగా ప్రార్థించలేకపోతున్నానేమో. ఆలోచించండి, మీ ప్రార్థన హృదయపూర్వకంగా, మీ ప్రార్థన మనపూర్వకంగా ఉంటుందా? ఉండనప్పుడు ఆ ప్రార్థన అది ప్రభావితం చేసేదిగా ఉండదేమో. అద్భుతమైన విషయం ఏంటంటే, కీర్తనకారుడు రాసినట్లుగా మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ఆయన ప్రార్థనలు ఆలకిస్తాడు. నీవు నాకు మొరపెట్టుమనికి ఉత్తరం ఇచ్చేదన్నాడు 833 మరి ప్రతి ప్రార్థనకు ఆయన ఉత్తరం ఇచ్చేవాడు. కాదని నేను అనట్లేదండి, ఆయన ప్రార్థనకు జవాబిచ్చేవాడే. కానీ మన ప్రార్థన మనపూర్వకంగా లేకపోతే, నీ జ్ఞాపకం ఉందా మత్తయి సువార్త 15 అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట 8 కనుక మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 15:8 నేను చదువుతున్నాను చూడండి. 7 to 9 కలిసి ఉంటాయి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. పెదవులతో చేసే ప్రార్థన మనపూర్వకమైంది అందామా? హృదయంలో నుండి చేయని ప్రార్థన మనపూర్వకమైంది అందామా? చిన్నపిల్లలు అయితే అండి బలవంతంగానైనా కూర్చోబెట్టి ప్రార్థన చేయించి నేర్పించవచ్చు. కానీ ఎన్నో సంవత్సరాల సీనియారిటీ ఉన్న, విశ్వాసంలో ఉన్న మన పరిస్థితి మనపూర్వకంగా ప్రార్థన చేయలేకపోతే, ఒక 10 మనసు నెమ్మదిపరచుకొని ప్రార్థన చేయలేకపోతే ఆ ప్రార్థన ఎంత ఎఫెక్టివ్ ఉంటుందంటారు? చూడండి, హెబ్రీ పత్రిక 11:6 మనందరికీ కంఠస్థమైన మాట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం. అది సగం వరకు అండి. మిగిలిన సగం దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అన్నాడు. అంటే దేవుని వద్దకు వచ్చే వారికి ఆయన ఉన్నాడని. రెండవది అద్భుతమైన మాట, తన్ను వెతుకు వారికి ఫలము. ప్రార్థనలో అడుగువారిగా కాదండి, వెతికేవారిగా ఉండాలి. మనపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రార్థించేవాడు దేవుని వెతుకుతాడు. ఆ పరిస్థితిలో, ఆ సమయంలో, ఆ కష్టంలో, ఆ శోధనలో, ఆ వేదనలో, ఆ ఇబ్బందుల్లో దేవుడు ఏమై ఉన్నాడో వెతకగలిగిన అనుభవంలోకి రావాలి. కాబట్టి ప్రార్థన అనేది మీ మనసును కేంద్రీకరించి దేవుడు చిత్తం ఏమైనదో, దేవుని ప్రణాళిక ఏమైనదో వెతికేవారిగా ఉండాలి. మనం అడిగేవారిగా మారిపోయాం. మీ జ్ఞాపకం ఉండాలి, ప్రార్థన అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే సంభాషణ. కేవలం నువ్వు మాట్లాడేది మాత్రమే ప్రార్థన కాదు, నువ్వు వినవలసింది కూడా ప్రార్థనే. నువ్వు వినాలి, ప్రార్థన అంటే నువ్వు వినాలి, నువ్వు మాట్లాడితే సరిపోదు. కాబట్టి ఎంతమంది ప్రార్థనలో దేవుని నుండి వింటున్నారు? ప్రార్థనలో దేవుని నుండి వినే అనుభవం ఉందా? మనపూర్వకంగా ప్రార్థించేవారు దేవుని నుండి వినగలుగుదురు. అటువంటి నమ్మిక, అటువంటి విశ్వాసం మనకుందా? చూడండి, యిర్మీయా గ్రంథం 29:12-13 ప్రభు స్వయంగా చెప్పిన మాట, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేసి వచ్చురేమి, నేను మీ మనవి ఆలోచిస్తాను, మీరు నన్ను వెదికిన ఎడల అన్నాడు. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఎలా కనుగొంటారండి దేవుణ్ణి? పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయాలి. ఎలా విచారణ చేస్తున్నామండి? మనసు ఒక చోట, మనిషి ఒక చోట, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అలాంటి ప్రార్థనలకు మనం ఆయనను కనుగొనలేదు. మీకు గుర్తుకుందా సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను అన్నాడు. ఈనాడు క్రైస్తవుడిగా మనం కనుగొన్నామా? లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ నాణ్యం పోగొట్టుకున్నప్పుడు దొరికేంత వరకు ఆ వేదనతో ఆశతో వెతికి కనుగొన్నాడు కదా. అలాంటి కనుగొనే అనుభవం మనకుందా? ప్రభువుని దొరికేంత వరకు కనుగొంటున్నామా, వెతుకుతున్నామా? మనపూర్వకమైన ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన మన ప్రార్థనేనా అనేది ఖచ్చితంగా ఆలోచిస్తే మంచిదండి, ఆలోచిస్తే మంచిదండి. ఆలోచిద్దామండి, తప్పలేదు. 119:145 యెహోవా హృదయపూర్వకంగా నేను మీకు మొరపెట్టుచున్నాను అన్నాడు కీర్తనకారు. అంత మాత్రమే కాదు, 62:8 ఆయన సన్నిధిలో మీ హృదయంలో కుమ్మరించుకొనుడి లేదా కుమ్మరించుడి అనే మాట మనకు ఎక్కడ కనబడుతుంది? దేవుని సన్నిధిలో మన హృదయం కుమ్మరిస్తున్నామా? నిజంగా ఒకవేళ ప్రార్థనకు డిఫినేషన్ కనుక ఇవ్వగలిగితే, ప్రార్థనకు మన నిర్వచనం కనుక ఇవ్వగలిగితే, ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించినది ఎలాంటి ప్రార్థన, ఎలాంటి భారంతో అయితే ప్రార్థన గదికి వచ్చామో అలాంటి భారంతో ఇంటికి వెళ్ళిపోతే లేదా బయటకు వస్తే ఇంకా ప్రార్థనలో ప్రయోజనం ఏంటి? నిజమైన ప్రార్థన ఏంటంటే మన హృదయాలను కుమ్మరించడమే కదా ప్రార్థన. ఈ జ్ఞాపకం రావాలి, హృదయాలను కుమ్మరించడం కానీ అన్న జ్ఞాపకం వచ్చేసి కానీ. సమీర మొదటి గ్రంథం 1:10 ఆమె ప్రార్థిస్తున్నాడు, ఆమె బహుగా ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధిలో, ఏడుస్తుంది అని రాయబడ్డది. ఏమి చూసి ఆమె మత్తుతో ఉందేమో తాగిందేమో అనుకున్నాడు. 15 ఆమంటది, అది కాదయ్యా, నా ఏళ్ళవాడా, నేను మనోదుఖము కలగాననే ఉన్నాను. మనుపూర్వకంగా ప్రార్థించిన వాడు మనోదుఖం కలిగిన వాడుగా ఉంటాడు. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనిచున్నాడు. నిజంగా ఈ దినాల్లో ప్రేమైన వారులారా, దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించే ప్రార్థన అనుభవం మనకుందా? దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరిస్తున్నావా? ప్రార్థన అంటే మీకు నెమ్మది కలగజేసేది కదా, అలాంటి అనుభవం మనకు రావాలి కదా. మీరు మీకు ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను 2వ దాంట్లో, మళ్ళీ 3వ దానికి వెళ్దాం మనం. 145:18 తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంలో ఉన్నాడన్నాడు. నాకు అర్థం కాక అడుగుతానండి, నిజంగా మొరపెట్టడం ఏంటి అంటే అబద్ధంగా మొరపెట్టడం కూడా ఉందా? నిజంగా మొరపెట్టు వారికి మాత్రమే ఆయన సమీపంగా ఉన్నాడంటే నిజంగా మొరపెట్టని వారికి ఆయన దూరంగా ఉన్నాడని కదా. అందుకేనా యెహోవా మీకు దొరుకు కాలమందే మీరు వేడుకొని అని యెషయా 50వ అధ్యాయంలో ప్రకటిస్తున్నారు? అంటే దూరంగా ఉన్నప్పుడు ఆయనను పొందుకోలేమని అర్థం ప్రియ. కాబట్టి నిజంగా మొరపెడితే ఆయన మీకు సమీపంగా ఉంటాడు. మీ బాధల్లో, మీ కష్టాల్లో, మీ సమస్యల్లో, మీ వేదల్లో ఆయన మీకు సమీపంగా ఉండేవాడు. ఆయన ఏమనికి దూరముగా ఉండేవాడు కాదు. అది 2వది. ఇంకొక 5 నేను ముగిస్తాను. 3వది, ఆసక్తితో ప్రార్థించుట. మనకు ఏలియా ఉదంతం లేదా ఏలియా ఉదాహరణ మనకి ఇక్కడ రాయబడ్డ 5:17-18 ఒకరి ప్రార్థన నీతిమంతుడిగా ఉండాలండి. ఒక నీతిమంతుడిగా ప్రార్థన చేయడం మొదలు పెడితే మన విజ్ఞాపన మనఃపూర్వకంగా ఉంటుంది, అప్పుడు అది బహుబలం గలదై అది ఆసక్తిలోకి నడిపిస్తారు. ప్రార్థన అనేది ఆసక్తితో చేయాల్సిందండి. అన్ని శక్తుల కన్నా గొప్ప శక్తి ఆసక్తి మాత్రమే. ఈనాడు చాలా మందికి ప్రార్థనలో ఆసక్తి లేదండి. వారంగా ప్రార్థించే వాళ్ళు లేరు, గంటలు గంటలు ప్రార్థించే వాళ్ళు లేరు, కన్నీటితో ప్రార్థించే వాళ్ళు లేరు, గోజాడే వాళ్ళు లేరు, అలాంటి ప్రార్థన యుద్ధము చేసేవాళ్ళు లేరు. పౌలు అంటాడు అది పోరాటం అని. ఆ పోరాటపు అనుభవం లేదు. 42:1 దుప్పి నీటిని వాళ్ళ కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దుప్పి అట నీటి వాబుల కొరకు ఆశపడ్డట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అని కీర్తనకారుడు అన్నాడు. గమనిస్తే మంచిది ప్రియులారా. మనము ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి, మనం దేవుని కొరకు ఆశపడుతున్నామా? దేవుడు ఇచ్చే వాటి కొరకు ఆశపడుతున్నామా? దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుడు ఇచ్చే వాటి కొరకు ఆసక్తి కలిగి ఉన్నామా? నేను ఖచ్చితంగా ప్రార్థన చేశాను, నాకు దొరుకుతుంది అనే ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా మంది. నేను 21 రోజు ప్రార్థన చేశాను, 3 మంగళవారాలు ప్రార్థన చేశాను అనే దుస్థితి క్రైస్తవుల్లో కూడా వచ్చేసింది. నువ్వు ప్రార్థన చేసేది, నువ్వు అడిగేది దేవుడు ఇచ్చేవాటి కొరక దేవుడి కొరకేనా? అందుకే నేను అంటాను, క్రైస్తవుళ్ళు పాటలలో అబద్ధాలు ఆడతారండి. మనం ఏం పాడతామండి? నీ ఒడితే నాకు చాలు ఏసయ్యా అని పాడతాం. కానీ నిజంగా ఒరిజినల్ గానేమో రియాలిటీకి వస్తేనేమో దేవుడు ఇచ్చేవాటి కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నాం. అది నిజమైన ఆసక్తి కాదేమో. మీరు గమనిస్తే మంచిది. 107వ కీర్తన 9వ వచనంలో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మీ ప్రార్థన ఆశతో ఉంటే మనందరం అండి, విశ్వాసులందరూ, క్రైస్తవులందరూ ఆశతో ఆసక్తితో ఏకీభవించి ఈ కరోనా వైరస్ నియంత్రించబడాలని ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేయడా? భూలోకంలో ఇద్దరు ఏకీభవిస్తే అన్నాడు కదా, అంతకంటే ఎక్కువ మందిగా మనం ఏకీభవిస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుడు వినడా? మనం నీతిమంతులుగా ఉన్న అనుభవం సత్క్రియలు కలిగి మనపూర్వకంగా ఆసక్తితో ప్రార్థిస్తే ఒక్క ఏలియా ప్రార్థిస్తేనే ఆకాశం మూయబడ్డది, తర్వాత తెరవబడ్డది. అలాగే మన ప్రార్థన ఉండదా? కాబట్టి ఆశతో ప్రార్థించుదాం, ఆసక్తితో ప్రార్థించుదాం. మేమైతే ప్రార్థిస్తున్నాం, మీరు కూడా అలాగే ప్రార్థించాలని ఆశిస్తున్నాం. అలాగే ఏకీభవించాలని ఒక్కరిగా చేయాలనే కదా దైవజనులు యోనా గారు ఈ యొక్క శ్రేష్టమైన కార్యాన్ని నడుంగట్టుకుని మరి చేస్తున్నారు. లుకాసువార్త 18:1 విసుగక ప్రార్థన చేయాలన్న మాటని జ్ఞాపకం ఉందా? తెసలోనిక 5:17 ఎడతెగక ప్రార్థించాలి అన్న మాటని గుర్తుకుందా? అంత మాత్రమే కాదు, ఫిబ్రవరి 6:11-12 మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలన్న ఆలోచన మీకు గుర్తుకుందా? ప్రభు నమ్మిన కొత్తలో ఆసక్తి ఉండే, లేదా ఒక ఉద్యమం ఉన్న టైంలో ఆసక్తి ఉండే, మరి ఈ రోజు ఎందుకు ఆసక్తి లేకుండా అయిపోతుంది? పేతృభక్తుడు చెప్పలేదా 3:13 మంచి విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉండాలని? అది మీకు యుక్తమే అంటాడు 4:18 పౌలు బాబు. కాబట్టి ఆసక్తి కలిగిన ప్రార్థన ఉండాలి. గమనించండి ప్రియులారా, నీతిమంతులుగా ప్రార్థించాలి, మనపూర్వకంగా ప్రార్థించాలి, ఆసక్తిగా ప్రార్థించాలి. అప్పుడు ఏలియా దేవుడే మన దేవుడు. ఏలియా జరిగిన దానికంటే అద్భుతమైన విధంగా దేవుడు మనకు కూడా జరిగిస్తాడు. కాబట్టి మీ ప్రార్థన జీవితాన్ని నూతన పరచుకోండి, పునరుద్ధరించుకోండి. ఈరోజే ఇప్పుడే ప్రార్థనలో ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడి మాటలు మనం అందరి వెనుకల్లో జీవించిన గాక మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో శుభం వందనాలు, శుభం పొందాలి పరిస్థితుల్లో.